ఓం శ్రీ సాయిరాం లౌతోలవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. జీవితం యొక్క అంతరార్థాన్ని వివరిస్తూ భగవాన్ బాబా ఇలా చెప్పారు. జలమునందు పుట్టిన బుడుగ జలమునందే సంచరించి జలమునందే జీవించి జలమునందే ఐక్యమైనట్లుగా ఆనందమునందే పుట్టిన మానవుడు ఆనందమునందే జీవించి ఆనందమునందే సంచరించి ఆనందమునందే లయముందుటయే నిజమైన జీవిత అంతరార్థము. నిజానికి ప్రతి వ్యక్తి తన జీవితంలో నిత్యం ఆనందంగా ప్రశాంతంగా సుఖంగా జీవించాలని కోరుకుంటాడు. కాని దానికి బదులుగా కష్టాలను మనోవ్యథను అనుభవిస్తుంటాడు. దీనికి ఆ వ్యక్తి ప్రతిరోజు చేసే పనులే ముఖ్య కారణం. ఎందుకంటే మనం ఈరోజు తీసుకునే ఆలోచనలు చేసే పనుల యొక్క ఫలితాన్ని మనం ముందు ముందు అనుభవిస్తామనే విషయం మనకు తెలుసు. కనుక మన నిత్య జీవితం ఆనందంగా గడపాలంటే సత్యసాయి భగవానుడు ఎంతో ప్రేమతో అందించిన సందేశాన్ని ఆచరణ మార్గంలో మనం ప్రవేశపెట్టాలి. ఆ క్రమంలో ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో సాయి పథంలో నిత్య జీవితం అన్న అంశంతో స్వామి బోధించిన అనేక విషయాలను స్వామి చిరకాల భక్తులు శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారు అందించిన ప్రసంగం ద్వారా ఇప్పుడు మనం విందాం.
అందాల చిరునవ్వు డెందాన ముద్రించు ఆనంద సాయికి వందనాలు. పొంగారు ప్రేమతో సింగారములికించు బంగారు సాయికి వందనాలు. కారుణ్య దృష్టితో లావణ్యములికించు కళ్యాణ సాయికి వందనాలు. చేతులు త్రిప్పుచు రాతలను మార్చేటి రతనాల సాయికి వందనాలు. పర్తిసాయికి వంద వందనాలు. వరద సాయికి వేయి వందనాలు. లలిత సాయికి లక్ష వందనాలు, సత్యసాయికి శతకోటి వందనాలు. సర్వజగద్రక్షకుడు, దేనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్ముని దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. విశ్వవ్యాప్తంగా ఉన్న సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక సాయిరాం. ప్రతి మానవుడు తన జీవితంలో సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. అలా ఆశించటంలో ఏ తప్పు లేదు. కాని అలా జీవించడానికి అవసరమైనటువంటి సాధనని తెలుసుకోకపోవటం తప్పు. అట్లాంటి సాధనని తెలుసుకుని ఆచరించున్నాడు తప్పకుండా తాను ఆశించినటువంటి సుఖ సంతోషాల్ని ఆయన జీవితంలో కలిగి ఉంటాడు. అయితే మనిషి జీవితంలో సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండటానికి ఏ సాధన చెయ్యాలి అని ఆలోచించినట్టయితే భగవాన్ శ్రీ సత్యసాయి అక్షర లక్షలివ్వదగినటువంటి అపురూపమైనటువంటి బోధనల్ని మనకు అందించారు. భగవాన్ బాబా మానవ జీవితాన్ని ఒకే కోణంలో చూడకండి బంగారు అన్నారు. మానవ జీవితంలో నాలుగు కోణాలున్నాయన్నారు. ఈ నాలుగు కోణాలు ఏమిటి అంటే కుటుంబ జీవితం, సామాజిక జీవితం, వృత్తి వ్యాపార జీవితం, ఆధ్యాత్మిక జీవితం. ఈ నాలుగు కోణాల్లో ఏ ఒక్క కోణంలో అసంతృప్తి ఉన్నా, ఏ ఒక్క జీవితంలో మనకి ఆశించినది లభించకపోయినా మొత్తం జీవితంలో మన ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని కోల్పోతాం. కాబట్టి ఈ నాలుగు కోణాల్లోని జీవితాన్ని గురించి ఆలోచించి ఈ నాలుగు జీవితాల్లోనూ కూడా మనం సుఖంగా, శాంతిగా ఉండటానికి తగినటువంటి సాధనని కాని సల్పినట్టయితే మనం తప్పకుండా జీవితంలో సుఖశాంతులతో వర్ధిల్లగాం. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. భగవాన్ అపారమైనటువంటి ప్రేమతో అతి సులభమైన సాధనని మనకు అందించారు. సాధారణంగా మన జీవితంలో ఏమనుకుంటామంటే అందరూ మనకి నచ్చినట్టుగా ఉండాలి, నచ్చినట్టుగా ప్రవర్తించాలి, నచ్చినట్టుగా మాట్లాడాలి. ఇది జరగనటువంటి విషయం. ఎందుచేతనంటే మనం అందరికీ నచ్చినట్టుగా ఉన్నామా? మనం అందరికీ నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా? మనం అందరికీ నచ్చినట్టుగా మాట్లాడుతున్నామా అనేది ముందు ఆలోచించుకోవాలి. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే మన జీవితంలో ఈ నాలుగు కోణాల్లోనూ ఏ విధంగా ఏ సాధన చేసినట్టయితే మనం సుఖంగా, శాంతిగా ఉంటాము అన్నది తెలుసుకోకపోవటం వల్ల. అది భగవాన్ అందించినటువంటి సందేశాల నుంచి ఇప్పుడు తెలుసుకుందాం. ముందు ప్రతి మానవుడు సుఖంగా, శాంతిగా ఉండాలని ఆశించేటటువంటిది కుటుంబ జీవితం. ఈ కుటుంబ జీవితంలో మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? భగవాన్ బాబా చాలా చక్కనైనటువంటి సలహా ఇచ్చారు. ఇందులో వారి బోధల్ని అనుసరించి చూసినట్టయితే కుటుంబ జీవితం ఆనందంగా ఉండాలంటే మనకి ప్రార్థన, సహనము, మృదుమధురమైన సంభాషణ, చేసిన తప్పుల్ని మరిచిపోవటం, క్షమించటం, అందరి యొక్క యోగక్షేమాలని చూడటం, ఈ నాలుగు విషయాల్ని పట్ల మనం శ్రద్ధగా ఉండాలి అంటారు స్వామి. అయితే దీనిలో కాస్త అంతరార్థాన్ని తెలుసుకుందుకు మనం ప్రయత్నిద్దాం. సాధారణంగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితం గడుపుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా రోజు ప్రార్థన చేసుకుంటారు. అయితే నీవు ఒక్కడివే ప్రార్థన చేసినట్టయితే ఆ సుఖము, శాంతి నీకే పరిమితం అవుతుంది. కుటుంబ సభ్యులందరికీ వ్యాపించడానికి అవకాశం లేదు. అందుచేత స్వామి చెప్తేదంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రార్థన చెయ్యాలి. మనం కుటుంబంలో అనేక విషయాలు చూస్తూ ఉంటాం. మనం టీవీలు చూస్తూ ఉంటాం, లేదా మనం అనేక విధాలైనటువంటి కాలక్షేపాలు చేస్తూ ఉంటాం, లేదా విహారాలకు వెళుతూ ఉంటాం. అప్పుడు అందరూ కలిసి వెళ్తూ ఉంటాం. కానీ అందరూ కలిసి ప్రార్థన చేసేటటువంటి అలవాటు చాలా కొద్ది కుటుంబాల్లో ఉంటుంది. భగవాన్ దివ్యానుగ్రహంతో భజన అనేటటువంటిది ఒక అద్భుతమైన సాధన మనకు అందించాడు భగవాన్. కాబట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేసే అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి. కానీ మిగతా కుటుంబాల్లో ఇవి అందరూ కలిసి ప్రార్థించడం అనేటటువంటి విషయం చాలా అరుదుగా కనిపిస్తుంది. అంచేత స్వామి చెప్తారేమంటే అందరూ కలిసి ప్రార్థించినప్పుడు అందరి మధ్య ఉన్నటువంటి ఆత్మీయత, అనుబంధము దృఢతరమవుతుంది. అందరిలోని భక్తి ప్రపత్తులు అలవాటవుతాయి, అందరి పట్ల ఆత్మీయత పెరుగుతుంది అంటారు స్వామి. అందరూ ప్రార్థన చేసుకున్నప్పుడు ఇదే కాకుండా కుటుంబ జీవితంలో సహనము చాలా అవసరమన్నారు భగవాన్. సాధారణంగా చాలా చిన్న చిన్న విషయంలో మనం సహనాన్ని కోల్పోతూ ఉంటాం. ఇలా సహనాన్ని కోల్పోయినప్పుడు వచ్చేటటువంటి నష్టమేమిటి అంటే, సహనం కోల్పోయినప్పుడు మనం అనకూడని మాటలంటాం, చేయకూడనటువంటి పనులు చేస్తాం. దీనివల్ల ఇతర వ్యక్తుల మనస్సుల్లో బాధ కలిగిస్తూ ఉంటాం, వాళ్ల కష్టాన్ని కలిగిస్తాం, వాళ్లతో అభిప్రాయ భేదాన్ని పెంచుకుంటాం. కాబట్టి సహనాన్ని మనం పెంచుకోవటం చాలా అవసరము అని అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా ఉండాలి అంటే సహనాన్ని మించిన సాధన లేదు అన్నారు భగవాన్. కాబట్టి మొట్టమొదటి విషయమైనటువంటి ప్రార్థన, సహనము రెండింటినీ కూడా మనం జీవితంలో ఆచరించగలిగినట్లయితే సుఖశాంతులు మన జీవితంలో కలగటానికి అవకాశం ఉంది. ఇక రెండో విషయం, కుటుంబ జీవితంలో మృదుమధురమైన సంభాషణ. కుటుంబ సభ్యులు, అది తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరితో మాట్లాడినా మృదుమధురంగా మాట్లాడాలి అంటారు భగవాన్. తన జీవితంలో ఇది ఆచరించి చూపించారు భగవాన్. తన కుటుంబ సభ్యులందరితో, తల్లి అయిన, తండ్రి అయినా, అన్నదమ్ముడైన శేషమరాజు గారైనా, వారందరితో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా చక్కగా చిరునవ్వు నవ్వుతూ స్వామి మాట్లాడుతూ ఉండేవారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేది వారు ఆచరించి చూపించారు. కాబట్టి మృదుమధురమైనటువంటి సంభాషణ మనం కలిగి ఉండాలి. అప్పుడే ఇతరుల తాలూకు ప్రేమని మనం చూరగొనగలుగుతాం, ఇతరుల యొక్క అభిమానాన్ని మనం పొందగలుగుతాం. అంటే మృదుమధురంగా మాట్లాడినట్టయితే మన ప్రేమ వ్యక్తం అవుతుంది కదా. కఠినంగా మాట్లాడితే మన ప్రేమ వ్యక్తం కాదు, వాళ్ళని ద్వేషిస్తున్నామని అనుకుంటారు ఇతరులు. కాబట్టి మనం మృదుమధురంగా మాట్లాడి తీరాలి అన్నారు స్వామి. మృదుమధురంగా మాట్లాడటం వల్ల మన వాళ్ల హృదయాన్ని చక్కగా ప్రశాంతంగా ఉండేటట్టు కూడా మనం చేయగలం. వారికి ఏదైనా కష్టం కలిగినట్టయితే ఆ కష్టానికి మలామల ఉపయోగిస్తుంది మన మృదుమధురమైనటువంటి సంభాషణ. ఇక మూడవది స్వామి చెప్పినటువంటి విశేషం ఏమిటంటే, మన కుటుంబంలో ఏ వ్యక్తి అయినా తప్పు చేయవచ్చు. మన చాలా ఆత్మీయులైనటువంటి వ్యక్తులు కనుక కుటుంబంలో ఉన్న వ్యక్తులు, వాళ్ల తప్పుల్ని మరచిపోయి క్షమించగలగాలి అన్నారు స్వామి. ఎప్పుడైతే వారు చేసినటువంటి తప్పుల్ని క్షమించి మనం మరిచిపోగలుగుతామో ఆనాడు వాళ్లకి మన మీద గౌరవం పెరుగుతుంది. ఇతరుల గౌరవాన్ని సంపాదించుకోవాలంటే వారి తప్పుల్ని క్షమించడానికి మించినటువంటి సాధన లేదన్నారు స్వామి. తప్పులు క్షమించటం వల్ల వాళ్ల గౌరవాన్ని పొందటమే కాకుండా మంచి చక్కటి సలహాని మీరు ఇస్తే వినేటట్లుగా కూడా మీరు చేసుకోగలరు. వాళ్ల తప్పుల్ని క్షమించినప్పుడు మీరు ఏం చెప్పినా వాళ్ళు వింటారు. కాబట్టి తప్పుల్ని క్షమించడం అనేది చాలా గొప్ప పని అని స్వామి చెప్తారు. ఇటువంటి సాధనని మీరు చేసినట్టయితే అవతల వాళ్లతో, కుటుంబ సభ్యులందరితో కూడా మనం చక్కనటువంటి ఆత్మీయత అనుబంధాన్ని మనం ఏర్పరచుకోగలుగుతాం. ఇక నాలుగో విషయం ఏమిటంటే యోగక్షేమాలు. మన కుటుంబంలో అనేక మంది సభ్యులుంటారు, పెద్దలుంటారు, పిల్లలుంటారు, మధ్య వయస్కులుంటారు. వీళ్లందరి యొక్క యోగక్షేమాలని మనం చూడగలగాలి. వ్యక్తులకి అనేకమైనటువంటి అవసరాలుంటాయి, పిల్లలకు కొన్ని అవసరాలుంటాయి, పెద్దలకి మరికొన్ని అవసరాలుంటాయి. వాళ్ళందరినీ కూడా వారి అవసరాలన్నీ గమనించి మనం వారు అడిగే అవసరం లేకుండా మనం చేకూర్చగలగాలి. అంటే అట్లా చేకూర్చగలిగినప్పుడు వాళ్ల పట్ల మనకి ఎంత అభిమానం ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. పెద్దలుంటారు ఇంట్లో, జాగ్రత్తగా మనం ఆలోచించండి, సుమారు 2-2.5 సంవత్సరాల వయసు వచ్చే వరకు మన చేయి పట్టుకు నడిపించారు. ఇప్పుడు అశక్తులై పెద్దవారైనటువంటి సందర్భంలో వాళ్లని చేయి పట్టుకుని కనీసం 4 అడుగులు నడిపించలేమా? చిన్నప్పుడు మనకి గోరుముద్దలు తినిపించి ప్రేమగా పెంచి పెద్ద చేశారు. అటువంటి సమయంలో మనం ఆ పెద్దలు ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కాస్త వారికి ఆహారాన్ని తినిపించలేమా? మనం చిన్నప్పుడు మన అవసరాలను చేకూర్చడానికి వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. వారి యొక్క అవసరాలను తీర్చడానికి కాస్త మనం కష్టపడలేమా? చిన్నప్పుడు మనం అనేకమైనటువంటి కథలు చెప్పేవారు మనకి, మనకి ఆనందాన్ని చేకూర్చేవారు. అలాంటప్పుడు పెద్దవారై మనసాన పడి ఉన్నప్పుడు ఒక్క 10 నిమిషాలు వారి దగ్గర కూర్చుని 4 మంచి విషయాలు మాట్లాడలేమా? ఆలోచించండి. ఇది చేసినట్టయితే వారి పట్ల మనకి ఎంత ప్రేమ ఉన్నదో వాళ్ళకి వ్యక్తమవుతుంది. కాబట్టి యోగక్షేమాలు, ప్రతి వారి యొక్క యోగక్షేమాలు మనం గమనించి తీరాలి. ముఖ్యంగా భావితరాల వారు ఉంటారు, చిన్నపిల్లలుంటారు, వారు ఒకప్పుడు వారికి వచ్చిన కష్టాన్ని మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. వారి కష్టాల్ని మనకు చెప్పుకోవాలంటే తగినటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ప్రేమగా వారు ఎంత చిన్న తప్పు చేసినా మనం క్షమించగలిగాం అనేటటువంటి నమ్మకాన్ని వారికి కలిగించినట్టయితే అప్పుడు వాళ్ళకి కష్టసుఖాలు మనకు చెప్పుకోగలుగుతారు, వాళ్ళకి కావలసినటువంటి అవసరాలను మనం తీర్చగలుగుతాం. మంచి విషయాలు చెప్పి వారి సన్మార్గంలో నడిపేటట్టు చేయాలి అంటే వారి యొక్క యోగక్షేమాలు మనం వహించాలి. మన యోగక్షేమాలు వహించినట్టయితే మన మాట తప్పకుండా విని తీరుతారు. చాలామంది అంటుంటారు, మా పిల్లలు మన మాట వినరండి అని. ఎందుకు వినరు? దానికి తగినటువంటి ఆత్మీయత అనురాగాల్ని మీరు, వారి యొక్క యోగక్షేమాల్ని మీరు చూస్తున్నారా? అంటే అవసరాల్ని చూడడం అంటే కేవలం భౌతిక అవసరాలు కాదు, మానసికంగా ఆనందం చేకూర్చేటువంటి పనులు మనం చేయగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి స్వామి బోధనను అనుసరించి కుటుంబ జీవితం హాయిగా, ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉండాలంటే మనం ప్రార్థన, సహనము, మృదుమధురమైన సంభాషణ, తప్పులు చేస్తే మరచిపోయి క్షమించగలగడము, వారి యోగక్షేమాలను చూడగలగడము, ఇవన్నీ కూడా ఒక సాధనగా తీసుకుని మనం చేయగలిగినట్టయితే కుటుంబం ఎంతో సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అందులో సందేహం లేదు. మానవ జీవితంలో మరొక కోణం ఏమిటంటే సామాజిక జీవితం. జీవితంలో ఉండే రెండో కోణం ఏమిటంటే సామాజిక జీవితం. మన చుట్టూ ఉన్నటువంటి అనేక మందితో మనం మెలగవలసి ఉంటుంది, వారితో చక్కనటువంటి సంబంధ బాంధవ్యాలు నెరపవలసినటువంటి అవసరం ఉంటుంది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఇతరుల గురించి అంతగా మనం పట్టించుకోం, కానీ అందరూ మనకి సహాయ సహకారాలు అందించాలి అని అనుకుంటూ ఉంటాం. ఇది జరగనటువంటి పని. అందుచేత సామాజిక జీవితంలో మనం ఆనందంగా ఉండాలి అంటే 4 విషయాల్ని మనం గమనించి ఆ సాధన చేయాలి అని భగవాన్ బాబా చెప్తారు. అవేమిటంటే హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. మనం మన ఇరుగు పొరుగు వారిని కానీ, మనకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ, వాళ్ళని మనం పోషించటం లేదు. మనం వారి యొక్క బాధ్యతను మనం వహించటం లేదు. అలాంటప్పుడు వారు మనకి సహాయం చేయవలసినటువంటి అవసరం ఏముంది? వాళ్ళు చేయరు. అందుచేత వాళ్ళు చేసేటట్లు చేయగలగాలి అంటే మనం ఏం చేయాలండి? మనం హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎవరిని కూడా ఏనాడు కూడా కష్టపడేటట్టు మాట్లాడడం కానీ చేతలు చేయటం కానీ చేయరాదు. వీలైనంత వరకు ఇతరులకి మనం సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే అందరి సహాయ సహకారాలు మనకు లభిస్తాయి. మనం ఏ సహాయ సహకారాలు అందించకుండా వారి సహాయ సహకారాలు మనం ఆశించడం అనేటువంటిది చాలా పొరపాటు, ఇది చాలా దురాశ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా అందరికీ సహాయం చేయాలి, ఏనాడు ఎవరినీ కష్టపెట్టకూడదు. 2వది డూ గుడ్ అండ్ బీ గుడ్, అంటే మంచిగా ఉండాలి, మంచి చేయాలి, మనకి చేతనైనంత మంచి ఇతరులకు చేసి చూపించాలి. వీలైనంత వరకు వారితో మంచిగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మీరు మంచివారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఎదురువారు కలుగుతుంది. అప్పుడు మన పట్ల మంచిగా ప్రవర్తించడానికి వాళ్లు ప్రయత్నిస్తారు. తర్వాత స్మైల్ అండ్ సాక్రిఫైస్. ఎప్పుడు ఇతరులతో మాట్లాడినా మనం చిరునవ్వు నవ్వుతూ మాట్లాడాలి. ఎప్పుడూ కూడా అసహనంగా ముఖం పెట్టుకుని ఎవరితోనే మాట్లాడకూడదు. చిరునవ్వుతో మాట్లాడినట్టయితే చాలా గొప్ప లాభాలున్నాయండి. స్మైల్ ఏ వైల్ వైల్ యు స్మైల్ అనదర్ స్మైల్స్ సో ఆన్ దేర్ వుడ్ బి మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ స్మైల్స్ అన్నారు. అంటే మనం చిరునవ్వు నవ్వుతూ ఉంటే ఒక నవ్వుల తోరణం విరుస్తుంది. పీస్ ఇన్ ది హార్ట్ స్టార్ట్స్ విత్ ఎ స్మైల్ ఆన్ ద ఫేస్ అంటారు. అంటే మీ ముఖం మీద చిరునవ్వు తాండవిస్తూ ఉంటే మీ హృదయంలో ఎంతటి శాంతి ఉన్నదో అందరికీ తెలుస్తుంది. కాబట్టి మనం చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. కాస్త త్యాగం చేయగలగాలి. గొప్ప గొప్ప త్యాగాలు చేయగలిగినా లేకపోయినా చిన్న చిన్న త్యాగాలు చేయాలి. ఉదాహరణకి మన ఇంట్లో ఒక 4 బిందెలు మంచినీళ్ళు ఉన్నాయనుకున్నాం. వేసవకాలం చాలా నీటి ఎద్దడి ఉన్నది. ఎదురువారింట్లో మంచినీళ్ళు లేవు. ఒక బిందులు నీళ్ళిస్తారమ్మా అని అడిగారనుకోండి, ఇస్తే తప్పేమిటండి? ఇచ్చినప్పుడు వారికి మీ పట్ల ఎంతో గౌరవభావం పెరుగుతుంది. స్మైల్ అండ్ సాక్రిఫైస్, అది కూడా చిరునవ్వుతో నవ్వుతూ ఇవ్వాలి. అంచేత చిరునవ్వు, త్యాగము ఈ రెండూ కూడా అవతల వాళ్లకి మిమ్మల్ని సన్నిహితం చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది లవ్ ఆల్ సర్వ్ ఆల్, అంటే అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. అంటే ఏదో అపురూపమైన సేవ చేసేసేయాలని అనుకోకండి. చిన్న చిన్న సేవలతో మనం అలవాటు చేసుకున్నట్టయితే మనం ఉత్తరోత్తర ఇతరులకి మనం ఎంతటి సేవ చేయటానికైనా అవకాశం లభిస్తుంది. మనకి ఒక ఉద్దేశ్యం కూడా ఉంటుంది. అప్పుడు చిన్న చిన్న సేవలు ఎట్లాంటివి చేయాలంటే ఉదాహరణ చూద్దాం. మన పొరుగు వారింటిలో బంధువు ఎవరైనా, ఆత్మీయులు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకుందాం. అయ్యా మీరు బజార్కి వెళ్తున్నారు కదా, ఈ మందులు తీసుకెళ్లి మా బంధువు ఉన్నారు ఆసుపత్రిలో వాళ్ళకి ఇచ్చేయండి అంటే మీరు ఇవ్వగలగాలి. అంతేగాని నాకు తీరిక లేదండి అని అన్నారనుకోండి, అటువంటి సమాధానమే అటు నుంచి కూడా వస్తుందని మర్చిపోకండి. కాబట్టి సామాజిక జీవితంలో మనం హాయిగా ఆనందంగా ఉండాలి అంటే అందరికీ సహాయ సహకారాలు అందించాలి. ఎవరినీ కష్టపెట్టినట్టుగా మాట్లాడడానికి వీల్లేదు. అందరి పట్ల మంచిగా ఉండాలి, మంచి చెయ్యాలి. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. కాస్త చిన్న చిన్న త్యాగాలు చెయ్యాలి. అన్నిటినీ మించి అందరినీ ప్రేమించగలగాలి, అందరినీ సేవించగలగాలి. ఇవి కాని చేసినట్టయితే సామాజిక జీవితంలో నువ్వు ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉండగలవని భగవాన్ బాబా చెప్తారు. ఇక వృత్తి వ్యాపార జీవితం. ఈ వృత్తి వ్యాపార జీవితంలో మనం సుఖంగా ఉండాలి, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, సమర్థుడన్న పేరు తెచ్చుకోవాలి. ఎలా అంటే స్వామి చెప్పినటువంటి విశేషాలు: పంక్చువాలిటీ, ఎఫిషియన్సీ, కోఆపరేషన్, ఒబీడియన్స్ అండ్ రెస్పెక్ట్ అన్నారు. అంటే పంక్చువాలిటీ, మనం ఏ వృత్తి వ్యాపారాలు చేసినప్పటికీ కూడా సమయపాలన పాటించి తీరాలి. ఖచ్చితంగా మనం ఆఫీసుకు వెళ్లామంటే, ఏదైనా ఉద్యోగరీత్యా మనకు ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం నియమించినటువంటి సమయానికి మనం ఆఫీసులో ఉండి తీరాలి. అప్పుడు మనం చక్కటి సమయపాలనను చేస్తాము అనే ముద్ర మన మీద పడుతుంది. 90 రోజులు సమయపాలన చేసి ఒక్కరోజు సమయపాలన చేయకపోయినప్పటికీ కూడా మనం ఆలస్యంగా వస్తామనే ముద్ర పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సమయపాలనను పాటించాలి. రెండోది సమర్థత. అంటే మనం ఏ వృత్తి చేసినా, ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా ఎంతో సమర్థుడు, ప్రావీణ్యము కలిగినటువంటి వాడు, నైపుణ్యత ప్రదర్శించగలిగినటువంటి వాడు, చక్కగా ఆశించినటువంటి రీతిలో పని చేయగలిగినటువంటి వాడు అనే పేరు తెచ్చుకోవాలి మనం. అట్లా పేరు తెచ్చుకున్నట్టయితే దీనివల్ల మన వృత్తిలో మంచి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంది, మన వ్యాపారంలో మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంది, మన వ్యాపారాలు విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. దీనికి చాలా అవసరము సమర్థుడైనటువంటి పేరు. ఈ సమర్థుడైనటువంటి పేరు సంపాదించుకోవడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. సమర్థత. మూడవది, మనం వృత్తి వ్యాపారాల్లో ఒక్కరం చేయలేము, అనేక మంది సహాయ సహకారాలు కావాలి. అనేక మంది సహాయ సహకారాలు మనకి లభించాలంటే ముందుగా మనం 10 మందికి సహాయం చేయాలి. మనమే ముందుగా పూనుకుని 10 మందికి సహాయం సహకారాలు అందించినట్టయితే ఎప్పుడూ కూడా వారు సహాయ సహకారాలు అందించడానికి వెనుకాడరు. కాబట్టి మనమే ముందుగా సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయాలి. ఇక నాలుగో విషయం ఒబీడియన్స్, అంటే వినయ విధేయతలు. మనం వ్యాపారం చేసిన లేదా ఒక వృత్తిని నిర్వహించినప్పటికీ కూడా మనకంటే ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారు, మనకంటే పెద్దలు ఉంటారు. వారి పట్ల మనం విధిగా వినే విధేతలు ప్రదర్శించాలి. ఇంచేతంటే మన బాధ్యతలు మనకు ఎలా ఉన్నాయో వారి బాధ్యతలు వాళ్ళకి అలా ఉంటాయి. కాబట్టి మనం మన బాధ్యతని సక్రమంగా చేస్తూ వారి పట్ల వినయవందనాలు ప్రదర్శించి వారి అదుపాజ్ఞల్లో మనం ఉన్నట్టయితే మనకి మన ప్రతిభకి సరియైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మనం చాలా వినయవందనాలతో ఉండేటువంటి ఉద్యోగిగా, వ్యాపారవేత్తగా మనకి మంచి పేరు ప్రతిష్టలు లభించడానికి అవకాశం ఉంది. తర్వాత ఆఖరి విషయం రెస్పెక్ట్. వృత్తి వ్యాపారాల్లో అనేక మందితో మనం వ్యవహరించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. వారిలో పదవులో మనకంటే చిన్నవారు కావచ్చు, పదవులో మనకంటే ఉన్నతులు కావచ్చు, మనకి సరిసమానులు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వారి పదవితో నిమిత్తం లేకుండా, వారి యొక్క ఔన్నత్యంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తిని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఏనాడైతే మనం అందరినీ గౌరవించడం నేర్చుకుంటామో అందరి నుండి మనం గౌరవం పొందగలుగుతాం. కాబట్టి వృత్తి వ్యాపారాలలో మనం ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉండాలి అంటే పంక్చువాలిటీ, ఎఫిషియన్సీ, కోఆపరేషన్, ఒబీడియన్స్ అండ్ రెస్పెక్ట్, సమయపాలన, సమర్థత, సహాయ సహకారాలు, వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు ఇవి మనం కలిగి ఉన్నట్టయితే తప్పకుండా మన వృత్తి వ్యాపారాల్లో హాయిగా, ఆనందంగా జీవించగలుగుతాం మనం. ఇక ఆధ్యాత్మిక జీవితం. ప్రతి జీవితంలోనూ కూడా భగవంతుని యొక్క దివ్యానుగ్రహం చాలా అవసరం మనకి. ఎందుచేతనంటే ఈ జీవితం గడవటం మన చేతిలో లేదు. అనుకోనివి జరుగుతూ ఉంటాయి, అనుకోనటువంటి దుర్ఘటనలు ఎదురవుతాయి. జీవితంలో వాటిని తట్టుకునేటువంటి శక్తి మనకుండాలి. మనకి ఆధ్యాత్మికంగా భగవంతుని వైపు ప్రయాణించగలిగినటువంటి శక్తి, సాధన అవసరమవుతుంది. ఇవన్నీ కావాలంటే భగవంతుని యొక్క దివ్యానుగ్రహం ఉండి తీరాలి. మనకి భగవద్ అనుగ్రహం ఉండాలి అంటే ఏం చేయాలి? మన భక్తుల తాలూకు చరిత్రలు చూశామనుకోండి, చూస్తే మనకి అర్థమయ్యేటువంటి విశేషం ఏంటంటే, మొట్టమొదటిది వారికి భగవంతుల పట్ల ఉన్న అచంచలమైనటువంటి విశ్వాసం. శ్రీమద్ భాగవతాన్ని తీసుకోండి, అందులో హిరణ్యకశిపుడు 5 ఏళ్ల ప్రహ్లాదుని అడుగుతాడు ఒక విషయం, ఏమయ్యా నీ శ్రీహరి ఎక్కడున్నాడు అని. అంటే ప్రహ్లాదుడు 5 ఏళ్ల పిల్లవాడు, తండ్రి కళ్ళెర్ర చేస్తే భయపడిపోవలసినటువంటి వయస్సు అవుతుంది. అటువంటి వయస్సులో ఉండి సమస్త శస్త్రాస్త్ర సంపన్నుడు, లోకకంటకుడు, మహాదుర్మార్గుడు అయినటువంటి హిరణ్యకశిపుడు ముందు నిలబడి, ఇందుగలడు అందులేడని సందేహముల చక్రి సర్వోపకతండి, ఎందెందు వెతక చూసిన అందందే గలడు దానవాగ్ని వింటే అన్నాడు. ఎంత ధైర్యం అండి! ఆ ధైర్యం ఎట్లా వచ్చింది అంటే భగవంతుడి మీదున్న అచంచలమైనటువంటి విశ్వాసం వల్ల ఆ ధైర్యం వచ్చింది. అటువంటి విశ్వాసం కలిగినటువంటి ప్రహ్లాదుని, నేను ఈ స్తంభం కొడతాను, ఈ స్తంభంలో నీ శ్రీహరి ఉంటాడా అని అడిగాడు. అడిగినప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, కొట్టి చూడవయ్యా ఉంటాడన్నాడు, తప్పకుండా ఉండి తీర్తారన్నాడు. ఎంత ధైర్యం అండి, ఎంత నమ్మకం అండి భగవంతుడి మీద! ఆ నమ్మకానికి భగవంతుడు ఏ విధంగా సమాధానం ఇచ్చాడండి అంటే, ఎక్కడైతే హిరణ్యకశిపుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తాడో, ఎక్కడ కొడతాడో ఈ హిరణ్యకశిపుడు, ఎక్కడ చూపించమంటాడో అని ఆలోచించి, ఎక్కడ కొట్టినా సరే, ఎక్కడ చూపించమన్నా సరే, ప్రత్యక్ష అవడానికి సిద్ధంగా అణువణువున నిండి ఉన్నాడు శ్రీహరి. అది ప్రహ్లాదుడి యొక్క విశ్వాసం. అంతటి విశ్వాసం 5 ఏళ్ల ప్రహ్లాదుడికే ఉంటే మనకెంతటి విశ్వాసం ఉండాలండి! ఎందుచేతనంటే ప్రత్యక్షంగా భగవాన్ బాబా అని, భగవంతుడని తలిచి మనం అసంఖ్యాకమైనటువంటి లీలల్ని చూశాం మనం. స్వామి సాక్షాత్తు అవతార పురుషుడు అని నమ్మటానికి తగినటువంటి విశేషాలు సత్యం శివం సుందరం చదివితే అసంఖ్యాకమైనటువంటి దృష్టాంతాలున్నాయి మనకి. మరి అట్లా మనం కళ్లతో చూసినటువంటి భగవంతుణ్ణి నమ్మి తీరాలి కదా! కాబట్టి భగవంతుడి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం మనకి ముఖ్యమైనటువంటి విశేషం. మనం మనని భక్తుడిగా తలచినప్పుడు అచంచల విశ్వాసం ఖచ్చితంగా ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. ఫెయిత్ ఈస్ టు బిలీవ్ వాట్ యు డూ నాట్ సీ, ది రివార్డ్ ఆఫ్ ఫెయిత్ ఈస్ టు సీ వాట్ యు బిలీవ్ అన్నారు. అంటే కనిపించనటువంటి దేవుణ్ణి ఉన్నాడు 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 అని నమ్మటమే విశ్వాసం అంటే. అట్లాంటి విశ్వాసం ఏర్పరచుకుంటే ఏం లాభం మనకు అంటే, ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడనేటువంటి భగవంతుడ ఏదో ఒక రోజున నీ కంటికి కనిపించి తీరుతాడు. కాబట్టి భగవంతుడు మనకి కనిపించాలి, తన దివ్యానుగ్రహం కురిపించాలి అంటే ఉండవలసినది అచంచలమైన విశ్వాసము. సత్యసాయిబాబా భగవంతుడా అని మనం ఎవరినైనా అడిగితే, రావణాసుర సంహారం చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి, గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ, మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారమొలిచినటువంటి స్వామి నా భగవాన్ శ్రీ సత్యసాయి అని ఎవరైతే చెప్పగలుగుతాడో ఆ భక్తుని చేయి పట్టుకుని నడిపిస్తాడు భగవాన్ శ్రీ సత్యసాయి. అందుచేత విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. రెండవది, ఆ విశ్వాసం మనకి ఉన్నప్పుడు అలవడవలసిన రెండవ లక్షణం ఏంటంటే సరెండర్, శరణాగతి అన్న. శరణాగతి అంటే ఇది చాలా కఠోరమైన సాధన, మనం చెయ్యలేనటువంటి సాధన అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాదంటారు స్వామి, శరణాగతి అంటే చాలా సులభం బంగారు. మంచి ఎదురైనా చెడు ఎదురైనా దానిని భగవత్ ప్రసాదంగా స్వీకరించగలగడమే శరణాగతి అని స్వామి చెప్పారు. అనేకమైన కష్టాలు వస్తాయి మానవులకి, అనేకమైనటువంటి సుఖాలు ఎదురవుతాయి. ఏది ఎదురైనా స్వామి ఇది నీ వరప్రసాదమే అని స్వీకరించగలగాలి. అట్లా స్వీకరించగలిగినటువంటి భక్తుణ్ణి చేయి పట్టుకుని నడిపిస్తాడు భగవాన్ శ్రీ సత్యసాయి. అయితే ఇట్లాంటి విశ్వాసము, ఇట్లాంటి శరణాగతి ఎట్లా అవుతుంది? ఇట్లాంటి విశ్వాసము, ఇట్లాంటి శరణాగతిని మనకు ఎట్లా అలవాటవుతుంది అంటే నిరంతర నామస్మరణ వల్ల. నిరంతరము భగవన్నామస్మరణ మన నాలిక మీద నాట్యం ఆడుతూ ఉండాలి. స్వామి చాలా చక్కగా చెప్తారు, భవసాగరాన్ని దాటించే భద్రమైన నావ నామస్మరణ, దుఃఖ నివృత్తికి ఆనంద ప్రాప్తికి స్మరణే శరణీయం. భగవన్నామాన్ని స్మరించేటటువంటి వాళ్ళని దేవతలు కూడా స్తుతిస్తారు అని స్వామి చెప్తారు. కాబట్టి నామస్మరణ, సాయి 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 అనే దివ్య నామస్మరణం మన నాలుక మీద నాట్యమాడుతూ ఉండాలి మనకి. అట్లాంటి నామస్మరణ మనం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక్కమారు భారతదేశ చరిత్రను మనం పరిశీలించినట్టయితే, తుకారాం, రామదాసు, త్యాగరాజస్వామి, సక్కుబాయి, చైతన్య మహాప్రభు మొదలైనటువంటి ఎంతో మంది భక్తులు ఈ దేశంలో పుట్టారు. వీరందరూ చేసినటువంటి సాధన ఏమిటి అంటే ఒకే ఒకటి, నామస్మరణ. అచంచల విశ్వాసంతో స్వామి యొక్క దివ్యనామస్మరణం చేసి స్వామిని సాక్షాత్కరింపచేసుకుని స్వామి యొక్క దివ్యానుగ్రహం పొందినటువంటి మహాభక్తులు ఈ దేశంలో పుట్టారు మనకి, వీళ్ళందరూ కూడా. అందుచేత స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకున్నటువంటి వాళ్ళు నామస్మరణ చేసి తీరాలి. ఈ నామస్మరణ చేస్తూ చేయవలసినటువంటి మరొక్క సాధన ఉన్నది, అదే ధ్యానము అంటారు. అంటే భగవంతుడితో, భగవంతుడు నీవు తప్ప అన్యులకు స్థానం లేనటువంటి ఒక స్థితి, భగవంతుడితో తాదాత్మ్యం చెందటమే ధ్యానము. స్వామి చెప్తారు, నేను ధ్యానం చేస్తున్నానని ఎవరైనా చెప్తే అది ధ్యానం కాదు బంగారు, పరధ్యానం అన్నారు. ధ్యానము చేస్తున్నాను, ధ్యానము చేయటం అనేది రెండు విషయాలు కావు, ధ్యానంలో మురిగిపోవటమే. అంటే పరమహంస రామకృష్ణుడు చెప్పినటువంటి ఒక ఉదాహరణని భగవాన్ బాబా చెప్పారు. భగవంతుడి పట్ల నాకు భక్తి ప్రపత్తులున్నాయి, ధ్యానంలో నా ధ్యానంలో భగవంతుడు నేను దర్శించగలుగుతున్నాను అని నీవు చెప్పగలగాలి అంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి అన్నప్పుడు పరమహంస రామకృష్ణుడు ఒక విషయం చెప్పారు. నీ ఇష్టదైవం ఎవరు? రాముడు అని అనుకుందాం. నీవు నిద్రపోతున్నప్పటికీ లేదా జాగ్రత్తావస్థలో ఉన్నప్పటికీ లేక స్వప్నావస్థలో ఉన్నప్పటికీ, నీవు ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా రామభక్తుడు అయినప్పుడు రామ అనేటువంటి పదం నీ చెవిన పడగానే ఒళ్ళు మైమరిచిపోయి కంటి వెంట ఆనంద భాష్పాలు కారి నీలమేఘ శ్యాముడైనటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు ఒక్క క్షణం నీ కళ్ల ముందు కనిపించినట్టయితే, దర్శనమిచ్చినట్టయితే అదే ధ్యానము అన్నారు స్వామి. భగవంతుడు ఎప్పుడు ఏ క్షణంలో తలుసుకున్న నీ కళ్ల ముందు కనిపించడమే ధ్యానం బంగారు. అందుచేత ధ్యానము చెయ్యటమనేటటువంటిది కాకుండా నిరంతర ధ్యాన నిమగ్నుడై నీవు ఉండగలగటమే చాలా అద్భుతమైనటువంటి సాధన అంటారు స్వామి. ఇది నిరంతర నామస్మరణ వల్ల, అచంచల విశ్వాసం వల్ల, శరణాగతి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి స్వామి చెప్పారు. వీటితో పాటు భగవంతుడి పట్ల ఉన్నటువంటి మన విశ్వాసము, భగవంతుడి పట్ల ఉన్నటువంటి మన ప్రేమ ఎట్లా వ్యక్తం కావాలి అంటే దీనికి నిస్వార్థ సేవను మించినటువంటి సాధన లేదన్నారు స్వామి. నిస్వార్థ సేవ అంటే ఇతరులకి నీవు చేయగలిగినటువంటి సేవ చేయి. అన్నార్థులైనటువంటి వాడికి ఇంత అన్నం పెట్టు, వస్త్రాలు లేనటువంటి వాడికి ఒక్క వస్త్రం దానం చేయి, కష్టాలలో మునిగి ఉన్నవాడికి ఒక్క అడుగు ముందుకు వేసి సాంత్వన వచనాలు చెప్పు, లేదా నీకు చేతనైన సహాయం చేయి. కన్నీళ్లతో అలమటిస్తున్నటువంటి వాడు ఒక్క కన్నీటి బుట్టుతుడు, నేను తప్పకుండా నా అనుగ్రహాన్ని నీ మీద కురిపిస్తాను అంటారు స్వామి. కాబట్టి ఈ నిస్వార్థ సేవ అనేటటువంటిది మన భగవద్భక్తికి, మనకి భగవంతుడి పట్ల కలిగిన విశ్వాసానికి ఒక అత్వరూపమైనటువంటి ఒక ఉదాహరణ మాత్రమే. నిస్వార్థ సేవ చేయలేనప్పుడు మనకి ఎంత భక్తి ఉన్నా, ఎంత ప్రపత్తి ఉన్నా, ఎంతటి ధ్యాన నిమగ్నమైనా, ఎంతటి నామస్మరణ చేసినా దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు అందుకోవాలంటే మన ఆధ్యాత్మిక జీవితం ఆనందంగా సుఖశాంతులతో గడవాలి అంటే నమ్మకము, శరణాగతి, నామస్మరణ, ధ్యానము అన్నిటినీ మించి నిస్వార్థ సేవ అనేటువంటి కలిగి ఉండాలి. ఈ నాలుగు కలిగినట్టయితే నీ ఆధ్యాత్మిక జీవితం ఆనందంగా సుఖంగా ఉంటుంది అన్నారు స్వామి. కాబట్టి ఒక్కమారు మనం చెప్పుకున్న దానిని ఒక సింహావలోకనం చేసుకున్నట్టయితే మానవ జీవితంలో అన్ని విధాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, హాయిగా జీవించాలంటే కుటుంబ జీవితం ఆనందంగా ఉండాలి, సామాజిక జీవితం ఆనందంగా ఉండాలి, వృత్తి వ్యాపార జీవితం ఆనందంగా ఉండాలి, ఆధ్యాత్మిక జీవితం ఆనందంగా ఉండాలి. ఈ నాలుగిట్లో ఆనందంగా ఉంటేనే మనం జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాం. ఒక్కమారు మనం చెప్పుకున్నట్టయితే కుటుంబ జీవితం ఆనందంగా ఉండాలంటే ప్రార్థన, సహనము, మృదుమధుర సంభాషణ, తప్పులను క్షమించగలగటం, యోగక్షేమాలు చూడగలగటం. సామాజిక జీవితంలో ఆనందంగా ఉండాలంటే అందరికీ సహాయం చేయండి, ఏనాడు కూడా ఎవరిని బాధ పెట్టకండి, మంచిగా ఉండండి, మంచి చేయండి, చిరునవ్వు నవ్వుతూ ఉండండి, త్యాగం ప్రదర్శించండి, అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి, సామాజిక జీవితం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపార జీవితంలో ఆనందంగా ఉండాలంటే సమయపాలన చేయండి, సమర్థతను, నైపుణ్యాన్ని ప్రకటించుకోండి, అందరికీ సహాయ సహకారాలు అందించండి, వినయ విధేయతలు కలిగి ఉండండి, అందరి పట్ల గౌరవ మర్యాదలు ప్రదర్శించండి. అప్పుడు వృత్తి వ్యాపార జీవితంలో ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో ఆనందంగా ఉండాలంటే నమ్మకం కలిగి ఉండండి, అచంచల విశ్వాసం కలిగి ఉండండి, శరణాగతి కలిగి ఉండండి, నామస్మరణ చేయండి, ధ్యానం చేయండి, అన్నిటినీ మించి నిస్వార్థ సేవ చేయండి. ఇలా చేసినట్టయితే ఆధ్యాత్మిక జీవితం సుఖంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఈ నాలుగు జీవితాల్ని సమన్వయం చేసుకోగలిగినట్లయితే మీరు జీవితంలో సుఖంగా, శాంతిగా, ఆనందంగా, హాయిగా, సంపూర్ణమైనటువంటి ఆనందంతో జీవించగలుగుతారు. భగవాన్ దివ్యానుగ్రహంతో ఇటువంటి సాధన చేసే శక్తియుక్తుల్ని భగవాన్ మనకు ప్రసాదించాలని, మీ అందరికీ ప్రసాదించాలని భగవాన్ దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాల్ని సమర్పిస్తూ జై సాయిరాం.
Govinda, Govinda, Shri Hari Govinda. శుభోయ స్మరణ చేసిరా ఆది కవిగా మారి రామచరిత వ్రాసిరా రామ రామయను శుభోయ స్మరణ చేసిరా ఆది కవిగా మారి రామచరిత వ్రాసిరా కృష్ణాయని పాంచాలి స్మరించనుగా కృష్ణాయని పాంచాలి స్మరించనుగా అక్షయమౌ వలువలతో రక్ష పొందిరా వెలలేనిది తులలేనిది హరినామమురా హరి కరుణను పొందగలుగు సాధన వినరా వెలలేనిది తులలేనిది హరినామమురా హరి కరుణను పొందగలుగు సాధన వినరా కడలి వంటి ఇడుములన్నీ కరిగిపోవురా కడలి వంటి ఇడుములన్నీ కరిగిపోవురా ఒక్కసారి శ్రీహరిని తలచి చూడరా హరినామ స్మరణమనే నామ నడపరా భవసాగర తరణానికి రాజవాటరా హరినామ స్మరణమనే నామ నడపరా భవసాగర తరణానికి రాజవాటరా
శ్రోతలందరూ శ్రద్ధగా విన్నారు కదూ. మనకు నిత్య జీవితంలో ఎంతో అవసరమైన స్వామి బోధనలను మనందరికీ ఎంతో చక్కగా అందించిన శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారికి శ్రోతలందరి తరఫున మా ధన్యవాదాలు. స్వామి చూపిన ఆ పథంలో మనందరం పయనించి మధురమైన ఆ సాయీషుని నామాన్ని స్మరిస్తూ ఆనందమయ జీవితాన్ని గడిపి మనందరం స్వామి ప్రేమకు పాత్రులం కావాలని మనస్ఫూర్తిగా స్వామి పాదాల చింత ప్రార్థిస్తున్నాను. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.